బాబా మాటలలోనే ఈ అన్వేషణను గురించి తెలుసుకోండి. ఒకనొకప్పుడు మేము నలుగురము మతగ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెట్టాము. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను గాని ఇతరులపై ఆధారపడరాదు అన్నాడు. అందుకు రెండవ వాడు, మనస్సును స్వాధీనముందుంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరి ఏదియూ లేదని చెప్పాడు. మూడవ వాడు, దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణం అవసరమనియు చెప్పాడు. నాలుగవ వారు అనగా బాబా, పుస్తక జ్ఞానం ఎందుకు పరికరానిది? మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనస్సును పంచ ప్రాణాలను గురువు పాదాలపై పెట్టి శరణు వేడాలి. గురువే దైవము, సర్వాన్ని వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరం అన్నారు. ఈ ప్రకారంగా తర్కించుచూ మేము నలుగురు పండితులము భగవంతుని వెదుకుటకు అడవులలో తిరగనారంభించాము. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదకడానికి నిశ్చయించారు. దారిలో ఒక వర్తకుడు మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగానున్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగాడు. అడవుల వెదుకుటకని మేము జవాబిచ్చాం. ఏమి వెదుకుటకు పూనుకుంటిరని అతడు తిరిగి అడిగాడు. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చాము. ధ్యేయరహితంగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లన్నాడు, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరగరాదు. అడవులలో సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరంగా ఈ ఎండవేళప్పుడు ప్రయాసపడిదరెందుకు? మీ రహస్య అన్వేషణము నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పిమ్మట పోవచ్చును, ఓపికతో ఉండండి అన్నాడు. అతడంత మృదువుగా మాట్లాడినా వారిని నిరాకరించి నడవసాగాము. మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయము అక్కర్లేదనుకున్నాము. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్మి లోపలికి ప్రవేశించడం లేదు. కనుక దారి తప్పి అటూ ఇటూ చాలాసేపు తిరిగాము. తుట్టతుదకు ఎక్కడి నుండి బయలుదేరామో అక్కడే అదృశ్యవశాత్తు తిరిగి వచ్చాము. ఆ బంజారా తిరిగి మమ్మల్ని కలుసుకుని ఇట్లన్నాడు, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరి అయిన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండి తీరవలెను. ఉత్తకడుపుతో చేయు అన్వేషణ జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిది మనకు దారిలో ఎవ్వరూ కలవరు. పెట్టిన భోజనం వద్దనకండి, వడ్డించిన విస్తరణి త్రోసివేయకండి. భోజన పదార్థాలు అర్పించుట శుభసూచకము. ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతంగా భోజనం చేయమని బ్రతిమాలాడు. నా మిత్రులు ముగ్గురు ఆ మాటలను లక్ష్య పెట్టక భోజనం చేయకుండా ప్రయాణం సాగించారు. వారి హఠం ఆ విధంగా ఉండేది. నేను మాత్రం ఆకలితోనూ దాహంతోనే ఉన్నాను. ఆ బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోయాను. మేమెంతో తెలివైన వారేమనుకున్నాము, కానీ దయా దాక్షిణ్యాలకు దూరమైనాము. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు. కాని వాని హృదయము ప్రేమమయం. భోజనము చేయమని మమ్మల్ని వేడాడు. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమిస్తారో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము నామోదించటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకున్నాను. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనాన్ని నేను తిని నీళ్లు త్రాగాను. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచారు. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు తెలిపాను. అప్పుడు వారు, నాతో వచ్చుటకు ఇష్టపడేదరా, మీకు కావలసినదేదో నేను చూపెదను, నా యందు విశ్వాసమున్న వారికి జయం కలుగును అన్నారు. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయారు. నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని అంతటా వారు నన్నొక బావి వద్దకు తీసుకుని పోయారు. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిద్దలుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీశారు. నా నోటితో గాని చేతులతో గాని నీళ్లను అందుకోలేకున్నాను. నన్ను ఈ విధంగా వేలాడగట్టి వారు ఎచ్చటకో వెళ్ళిపోయారు. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లున్నావని అడిగారు. ఆనందంలో మునిగియుంటిని నేను పొందిన ఆనందమును నా ఒంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చాను. నా మాటలు విని గురువుగారు మిక్కిరి సంతృప్తి చెందారు. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకున్నారు. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచునట్లు నన్ను వారు కాపాడారు. నన్ను తమ బడిలో చేర్చుకున్నారు. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మర్చిపోయాను. నా అభిమానమంతయు తొలగిపోయింది. నాకు సులభంగా విమోచనం కలిగింది. గురువుగారి మెడను కౌగులించుకుని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడూ చూచిచుండవలననిపించింది. వారి ప్రతిబింబము నా కనుపాపల యందు నిలువనప్పుడు నాకు కనుల లేకుండటే మేలనిపించేది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరునూ వట్టి చేతులతో బయటికి రారు. నా గురువే నాకు సమస్తంగా తోచేవారు. నా ఇల్లు, నా యాస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యాయి. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యింది. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేదు. వారిని ధ్యానము చేయనప్పుడు నా మనసు, నా బుద్ధి స్తబ్దమగుచుండేది. నిశ్శబ్దంగా వారికి నమస్కరించేవాడిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వేము చేసెదరు. తొట్ట తొదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనం గురించి పొగుడుకొనుచు తన ప్రావీణ్యతను ప్రదర్శించునే గాని హృదయము మృదువుగా నుండదు. అతడు అనేక విషయముల గురించి మాట్లాడును, తన మహిమను తానే పొగుడుకొనును. కాని అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు, వారిని ఒప్పింపజేయువు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును, వారికేమిటి లాభం? కానీ పైన సాయిబాబా పేర్కొన్న వారి గురువు మరొక రకం వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమలేకనే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నా యందు ప్రకాశించింది. నేను కోరుటకేమీయూ లేదు. సర్వము దాని మట్టుకదే పగటి ప్రకాశం వలె బోధపడింది. తల క్రిందులుగాను, కాళ్ళు మీదుగాను నుంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. మా 4 ఒకడు కర్మల యందు నమ్మకం గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. 2వవాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానానికి గర్వించేవాడు. 3వవాడు భక్తుడు, భగవంతునికి సర్వస్య శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చింది. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెదుకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారముగు శ్రీ సాయి ఆ 4 ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చు. ప్రజాభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకు వారికొక ఉదాహరణ చూపుటకు వారిట్లు చేసిరి. సాయిబాబా అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారాన్ని ఆమోదించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకం. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టాల పాలయ్యారు. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించారు. తైత్తిరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథాలను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గాలు. మనస్సును పావనము చేయనదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణాలు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము కామము మన కృషి వల్ల లభిస్తాయి. కాని నాలుగవదైన మోక్షము గురువు సహాయము వలననే పొందవచ్చు. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలిసిన విద్యలను ప్రదర్శించిపోయేవారు. జ్యోతిష్కులు రాబోయే విషయములు చెప్పేవారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనానికి వచ్చేవారు. ఒక మహారు వచ్చి జోహారు చేసి, "ఈ సాయి మా తల్లి తండ్రి అనియు, వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురని" చెప్పాడు. గారడివాండ్రు, గుడ్డివారు, చొట్టవారు, నర్తకులు, నాద సంప్రదాయము వారు, పగటి వేషముల వారు కూడా అచ్చట సమాదరింపబడేవారు. తన వంతురాగా ఆ బంజారా కూడా కనిపించాడు. తన పాత్రను ముగించాడు. మనం ఇప్పుడు ఇంకొక కథను విందాం. బాబా ఎన్నడూ ఉపవాసం చేయలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చేవారు కాదు. ఉపవాసము చేయవాని మనస్సు స్థిమితముగా ఉండదు. అట్టివాడు పరమార్థం ఎట్లు సాధించగలడు? ఉత్తకడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవలెను. కడుపులో తడి కలుగజేయు ఆహారము గాని, పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుని ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? వేయేల మన అవయములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము గాని, మితిమించిన భోజనము గాని మంచిది కాదు. ఆహారంలో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని శిరిడీకి వచ్చింది. ఆమె బాబా పాదాల వద్ద 3 రోజులు ఉపవాసం చేసి కూర్చోవలననే నిశ్చయంతో వచ్చింది. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోళీ పండగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పి ఉన్నారు. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబాను చూడగానే బాబా వెంటనే ఆమెతో, "ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము" అన్నారు. హోళీ పండగ వచ్చింది. దాదా కేల్కర్ భార్య బయట చేరింది. కేల్కర్ ఇంట్లో వంట చేయడానికి ఎవరూ లేరు. కాబట్టి బాబా సలహా సమయోచితంగా ఉన్నది. గోఖలే గారి భార్య దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసింది. ఆ రోజు అక్కడనే ఉన్నది. ఇతరులకు పెట్టింది, తాను భోంచేసింది. ఎంత మంచి కదా, ఎంత చక్కని నీతి. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పారు. "నా చిన్నతనంలో భుక్తి కొరకు వెదుకుచూ బిడ్గాం వెళ్ళాను. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికింది. శ్రమ అనక కష్టపడి పనిచేశాను. యజమాని నా పనికి సంతృప్తి చెందాడు. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్లు పనిలో ఉన్నారు. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, 3వ వానికి 150 రూపాయలు. నాకీ 3 మొత్తములకు 2 ఇంతలు అనగా 600 రూపాయలు జీతమిచ్చే ఉద్యోగం దొరికింది. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకుని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించాడు. నాకు తలపాగా శాలువ బహూకరించాడు. వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకున్నాను. మానవుడిచ్చినది త్వరలో సమిసిపోతుంది, కాని దైవమిచ్చింది శాశ్వతంగా నిలుస్తుంది. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అంటున్నాడు, కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అంటున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా నిండుగా ఉన్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపోండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతా దాచుకొనవలను అంటున్నాను. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఎందుకు? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడిదను. ఎవరైనా నేమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞాపకముంచుకునేదరో వారమూల్యమైన ఆనందాన్ని పొందెదరు. శ్రీ సాయినాథాయ నమః. 32వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. గత అధ్యాయములలో గురువు మహిమను వర్ణించాం. ఇందులో ఊదీ మహిమను వర్ణించుకుందాం. మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరిద్దాము. వారి కరుణా కటాక్షాలు కొండంత పాపాలను కూడా నశింపచేస్తాయి, మనలోని దుర్గుణాలను పోగొడతాయి. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధిస్తాయి, అమృతానందాన్ని ప్రసాదిస్తాయి. ఇది నాది అది నీది అను భేదభావం వారి మనసులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మ ఎందే గాక వచ్చే పెక్కు జన్మలందు కూడా మనం తీర్చుకోలేము. బాబా కొందరి వద్ద దక్షిణ వసూలు చేస్తారని మనకు తెలుసు. ఈ విధంగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగాన్ని దానం చేసి మిగతా దానితో వంట చెరుకును కొనేవారు. ఈ కట్టెలను బాబా దునిలో వేస్తుండేవారు. దానిని నిత్యము మంటబెట్టుచుండేవారు. అది ఇప్పటికీ అట్లే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టేవారు. ఊదీ వలన బాబా ఏమి బోధించనుద్దేశించనో తెలుసుకుందాం. ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిదవలే అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదాగును. ఈ సంగతి జ్ఞాపకం తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదాన్ని పంచిపెట్టేవారు. ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమని, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచంలో గల బంధువులు కొడుకు తండ్రి తల్లి మనవారు కారని బాబా బోధించారు. ఈ ప్రపంచంలోనికి మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. ఊదీ అనేక విధముల శారీరక మానసిక రోగాలను బాగుచేసేది. బాబా ఊదీ ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము వాటి గురించి చక్కగా బోధించేవారు. మొదట ఊదీ వివేకాన్ని, రెండవ దక్షిణ వైరాగ్యాన్ని బోధించేది. ఈ రెండునో కలిగి ఉన్నగాని సంసారమనే సాగరాన్ని దాటలేము. అందుకే బాబా అడిగి దక్షిణ తీసుకునేవారు. శిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదీది ప్రసాదంగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచేవారు. బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుండెడివారు. వారు పాడే పాటలలో ఊదీ గురించి ఒక పాట పాడేవారు. దాని పల్లవి కళ్యాణరామారారమ్ము గోనెలతో ఊదీని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగంతో మధురంగా పాడేవారు. ఇదంతయు ఊదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము, దానికి భౌతిక ప్రాధాన్యం కూడా కలదు. అది ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆతృతల నుండి విమోచనాన్ని మొదలైన వాటిని ప్రసాదిస్తుంది.